आप्यायन्तु ममाङ्गानि। वाक् प्राणश्चक्षुश्रोत्रम् अथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। మూడవ అధ్యాయం మొదటి మంత్రం. బ్రహ్మ దేవేభ్యో విజిగ్యే తస్యః బ్రహ్మణో విజయే దేవా అమహీయంత ఐక్షంత అస్మాకమేవాయం విజయః అస్మాకమేవాయం మహిమేతి తద్ధైషాం విజగ్నౌ तेभ्योह प्रादुर्बभूव तन्न व्यजानत किमिदं यक्षमिति तेऽग्निमब्रुवन् जातवेद एतद्विजानीहि किमेतद्यक्षमिति तथेति। సామాన్యంగా మనుషులలో అప్పుడప్పుడు గర్వం ఉదయిస్తూ ఉంటుంది, సహజంగా. అదేవిధంగా దేవతలలో కూడా గర్వం సంభవించడం సహజం. అందుకే మన పురాణాలలో కథల రూపంలో వింటూ ఉంటాం, నారద గర్వభంగమని, సత్యభామ గర్వభంగమని, ఆంజనేయ గర్వభంగమని. ఎప్పుడైతే ఒక వ్యక్తికి గర్వం వస్తుందో, పరమాత్ముడు కరుణామయుడై ఈ వ్యక్తికి గర్వం గనక ఉంటే పతనమైపోతాడు, ఆధ్యాత్మికంగా పురోగతిని చెందలేడు, పురోభివృద్ధిని. కనుక ఈ వ్యక్తిలో ఉన్న అహంకారం పోవాలి అంటే ఆ పరమాత్ముడే ఏదో విధంగా వచ్చి వారిలో ఉన్న అహంకారాన్ని పోగొడతాడు. అదేవిధంగా ఈ కేనోపనిషత్తులో మూడవ అధ్యాయంలో ఎప్పుడైతే దేవతలు అసురుల మీద, రాక్షసుల మీద విజయాన్ని సాధించిన తర్వాత ఆ విజయం మనదే, ఆ గొప్పంతా మనదే అని ఎప్పుడైతే అనుకొని అభిమానంతో ఉంటారో, అభిమానం అంటే అహంకారం, ఆ గర్వంతో ఆ దర్పంతో ఉండటం వల్ల పరమాత్ముడు ఆలోచిస్తాడు, దేవతలలో ఈ విధంగా అహంకారం వస్తే వీళ్ళేం బాగుపడతారు. దేవతలు కుడి భుజం లాంటి వాళ్ళు కదా పరమాత్ముడికి, అగ్ని వాయు ఇంద్రుడు వీళ్ళందరూ కూడా ఆ పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలను పరిపాలించవలసిన వాళ్ళు వీళ్ళు. కనుక తన పుత్రులైనటువంటి దేవతలలో ఇటువంటి అహంకారం రాకూడదు అని చెప్పి ఈ యొక్క 3వ అధ్యాయంలో మనకు కథ కనిపిస్తుంది. ఇది ఒక విషయం. 2వ విషయం ఏమిటంటే, 2వ అధ్యాయంలో ఉత్తమ అధికారులకి ఆ తత్వాన్ని గురించి చెప్పబడింది. అబ్స్ట్రాక్ట్ ఫామ్ అంటాం. అబ్స్ట్రాక్ట్ ఫామ్ అంటే ఏమిటి? నాట్ ఈజీ టు అండర్స్టాండ్, డిఫికల్ట్ టు అండర్స్టాండ్, నాట్ ఈజీలీ అండర్స్టాండబుల్, దాన్ని అబ్స్ట్రాక్ట్ అంటారు. అది అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ని ఈజీగా అర్థం చేసుకోలేనటువంటి దాన్ని, సులభంగా అర్థం చేసుకోలేనటువంటి దాన్ని ఎవరో కొంతమంది ఉత్తమాధికారులు మాత్రమే ప్రతిబోధ విదితం మతం అనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. నీలో ప్రతి జ్ఞానాన్ని, ఆలోచనని వెనకాల ఉన్నటువంటిది ఆ పరబ్రహ్మం అని చెప్తే ఎవరికి అర్థమవుతుంది కాంక్రీట్ ఫామ్లో ఆ వేదాంతం తత్వం? ఉత్తమ అధికారులకి, సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాళ్ళకి పూర్వజన్మ సుకృతము, పూర్వజన్మ సంస్కారం ఉంటే వెంటనే అర్థమైపోతుంది. మరి మధ్యమ అధికారులు, మంద అధికారులు ఉంటారు కదా, అందరూ సూక్ష్మబుద్ధి ఉండదు కదా, అందరికీ సూక్ష్మగ్రాహిత్వం ఉండదు కదా. మరి వాళ్ళకి చెప్పే విధంగా వాళ్ళకి చెప్పాలి కదా. ఎలాగైతే టీచరు ఎక్స్ట్రా కోచింగ్ క్లాస్ తీసుకుంటారు స్కూల్ అయిపోయిన తర్వాత, డల్ స్టూడెంట్స్ని కూర్చోబెట్టి చెప్పిన పాఠాన్ని మళ్ళీ చెప్తారు వాళ్ళకి. అదేవిధంగా మంద మధ్యమ అధికారులకి ఈ స్టోరీ రూపంలో, కథ రూపంలో చెప్పి వాళ్ళకి ఏ బ్రహ్మమైతే, నిర్గుణ బ్రహ్మమైతే 2వ అధ్యాయంలో చెప్పామో ఆ బ్రహ్మాన్ని సగుణ రూపంలో తీసుకొచ్చి ఇక్కడ సగుణ రూపంగా అర్థం చేసుకొని నిర్గుణ బ్రహ్మానికి వెళ్ళగలుగుతావు అని చెప్పి ఇక్కడ మనకు 3వ అధ్యాయం ప్రవేశపెట్టింది ఉపనిషత్తు. అసలు టీచింగ్ అయిపోయింది, వేదాంతం టీచింగ్ అయిపోయింది. కానీ మంద మధ్యమ అధికారుల కోసం ఈజీగా అర్థం చేసుకోవడానికి చెప్తుందన్నమాట. ఈ కథ వల్ల మనకేమిటి ముఖ్యమైన పాయింట్స్ చెప్పాను పోయినసారి. బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మ అస్థి అనేటువంటి దాన్ని ఒప్పుకోవాలి ముందు. అందుకని ఆ యక్షుడు కనపడతాడు. నిర్గుణం బ్రహ్మ అయితే రూపం, ఆకారం, నామరూపాలు లేనటువంటి వాడిని లేడని అంటారు కదా. అందుకే కదా అందరు దేవుడు ఎక్కడున్నాడయ్యా, నాకు కనపట్టలేదు కదా అంటాడు. అందుకని లేదు అనేటువంటి భావన వచ్చేస్తుంది, నాస్తికుడైపోతాడని చెప్పి ఆ యక్షుడు సగుణ, ఆ పరబ్రహ్మమే యక్ష రూపంలో సగుణంగా కనపడతాడు. కనపడటం వల్ల ఏమైంది? ఆ ఉన్నాడు. ఈ దేవతలు ఏమనుకుంటారంటే, ఎప్పుడైతే ఆ యక్షుడు వస్తాడో, ఇదేదో మాయా, ఇప్పుడే కదా రాక్షసుల్ని చంపొచ్చాము, జయించి వచ్చాం వాళ్ళ మీద అసురుల్ని, ఇలా అసురుల్ని జయించి వచ్చిన తర్వాత ఇంతగా ఇంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఏమిటి ఈ ప్రకాశం మన ముందు వచ్చినది ఒక రూపం, ఒకవేళ ఆ రాక్షసుల యొక్క మాయో ఇది అని చెప్పి అనుకుంటారు వీళ్ళు దేవతలు. ఆ రాక్షసుల మాయ అయి ఉండొచ్చు ఇది కూడా అని చెప్పి భ్రమిస్తారు. అయినా ఎందుకైనా మంచిది, వెళ్ళి తెలుసుకొని రావాలని చెప్పి నిర్ణయానికి వస్తారు. ఎందుకంటే ఏమిటి, బ్రహ్మ అస్థి అనే భావన ఎప్పుడొస్తుంది? త్యాగరాజుల వారు చూశారు, భక్తరామదాస్ చూశాడు, భక్తులు మీరాబాయి చూసింది, ఎంతోమంది భక్తులు భగవద్ దర్శనం అయింది అనడం వల్ల ఈరోజుకి జనాలు నమ్ముతున్నారు కదా భగవంతుడు ఉన్నాడు అని. కాబట్టి సగుణ రూపంలో తీసుకొస్తారన్నమాట. లేకపోతే ఏమవుతుంది, అంతా నాస్తికులు అయిపోతారు, దేశమంతా ప్రపంచమంతా నాస్తికులు అయిపోతే ఏమవుతుంది? ఆ పరమాత్ముడే తన రూపంలో ఉన్నాడని తెలుసుకోలేడు కదా మనిషి. అది మొదటి పాయింట్. స్టోరీ వల్ల మనకు తెలిసేది, బ్రహ్మ అస్థి యక్ష రూపంలో మనకు కనపడతాడనమాట. 2వది ఏంటి, అభిమానం అనేటువంటిది మిథ్యా అనేటువంటిది ఈ కథ వలన మనకు తెలుస్తుంది. అగ్నిదేవుడికి, వాయుదేవుడికి, ఇంద్రుడికి అభిమానం, నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి అనే అభిమానం, అదంతా మీ అభిమానం అంతా మిథ్యా అని నిర్ణయం జరుగుతుంది ఇప్పుడు ఈ కథలో. ఫాల్స్ ప్రిస్టేజ్ అంటారు చూసారా, ఫాల్స్ ప్రిస్టేజ్. అభిమానం ఉండాల్సిన అవసరమే లేదు, అసలు నీ అభిమానం, నీ గొప్పతనం అంతా నీది కాదు, ఆ పరమాత్ముడిది అని తెలియజేస్తారన్నమాట కథలో. అది రెండవ ప్రయోజనం ఈ కథ వల్ల. అందుకని మనం పురాణాల్లో కూడా కథలు చదివేటప్పుడు ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అహంకారం ఉన్న వ్యక్తి, దుర్గుణాలు ఉన్న వ్యక్తి ఎలా పతనమైపోతాడు, పరమాత్ముడు వాడిని ఎలా శిక్షిస్తాడు, ఈ కథలన్నీ ఎందుకు చెప్తున్నారు మనకు? దేనికంటే అవి చదవంగా మనలో ఆ సంస్కారం పెరుగుతుంది. సద్గుణాలు పెరిగితే దుర్గుణాలు పోతాయి. దుర్గుణాలు ఉన్నవాడు ఇలా కష్టపడతాడు, ఇలా పతనమైపోతాడు, సద్గుణాలు ఉన్నవాడు భగవంతుడికి ప్రీతిపాత్రుడు అవుతాడు, ప్రీతిపాత్రుడు అవడం వల్ల వాడికి మంచి జన్మ దొరుకుతుంది, సుఖాన్ని అనుభవిస్తాడు, పుణ్యం కలుగుతుందనే విషయాన్ని అన్నీ మనకు పురాణాల్లో చెప్పబడ్డాయి. అందుకని పురాణాలు చదవడం చాలా అవసరం. మనలో మనకు తెలియకుండానే ఆ కథ చదువుతూ ఉంటే ఆ యొక్క మొలకెత్తుతుంది అన్నమాట, సంస్కారం అనేటువంటి సద్గుణ సంస్కారాలు మొలకెత్తుతాయి. అందుకని డైలీ పారాయణం ఉండాలి. కనీసం రామాయణము, భారతము, భాగవతం రెండు పేజీలన్నా కనీసం చదవాలి. సద్గ్రంథ పఠనం ప్రతిరోజు అవసరం, కంపల్సరీ. మూడవ ప్రయోజనం ఏం చెప్పాం, సిగ్నిఫికెన్స్. ఆ స్టోరీ యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఆ యక్షుణ్ణి వీళ్ళు తెలుసుకోలేకపోవడం అనేటువంటి దుర్విజ్ఞేయత్వం, ఈజీలీ నాట్ కాంప్రహెన్సిబుల్ అని చెప్పి అన్నాం. యక్షుణ్ణి తెలుసుకోలేకపోతారు కదా ఎవరు, కాబట్టి అంత ఈజీగా తెలియడయ్యా, నేను భగవంతుడు నాకు కనపట్టలేదు కదా లేదు అని అనటానికి ఏ నీవే అంత క్వాలిఫికేషన్ ఉందని కనపట్టడానికి ఆయన వచ్చి ముందు జస్ట్ డిమాండింగ్ నో, జస్ట్ పీపుల్ డిమాండ్, ఉంటే కనపడచ్చు కదా అంటాడు. ఉంటే కనపడటానికి నీకేం అర్హత ఉందని కనపడతాడు భగవంతుడు కదా. ఎందుకంటే మనకు అర్హత ఉందా లేదా చూసుకోవాలి అంతేగాని, నీకు అర్హత ఉంటే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. నీకు అర్హత లేకపోగా నువ్వు ఆయన్ని ఉన్నాడా లేడా అని చెప్పి అనుమానిస్తున్నావు. అట్లా అనుమానించేవాడికి భగవంతుడు కనపడ్డ, శ్రద్ధ ఉన్న వాళ్ళకి కనపడ్డాడు, కానీ అనుమానించే వాళ్ళకి భగవంతుడు కనపడలేడు ఎప్పుడు కూడా. అందుకని ఈ కథ వల్ల మనకు దుర్విజ్ఞేయత్వం, వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, తెలుసుకోవడం అనేటువంటిది సులభతరం కాదు అని తెలుస్తుంది మనకు. నాలుగో సిగ్నిఫికెన్స్ ఏం చెప్పామంటే, శ్రద్ధాభక్తి ఉన్న వాళ్ళకే అగ్నిదేవుడు, వాయుదేవుడు తిరిగి వచ్చేస్తారు, ఇంద్రుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు చివరిలో, శ్రద్ధతో భక్తితో ఉండబట్టి అనేటువంటిది మనకు తెలుస్తుంది ఈ కథ వల్ల. ఐదోటి ఏంటి చెప్పానంటే, ఉపాసన అనేటువంటిది కథలో చెప్పబడుతుంది. మనకు అర్హతలు గనక లేకపోతే, ఒకవేళ మనం గనక మంద మధ్యమ అధికారులమైతే ఆ యొక్క తత్వాన్ని, సూక్ష్మమైన తత్వాన్ని తెలుసుకోలేకపోతే సగుణ రూపంలో ఎలా ఉపాసన చేయాలి, ఎలా ఉపాసన చేసి ఎలా తెలుసుకోగలుగుతాం అనేటువంటిది మార్గం చెప్పబడింది ఇప్పుడు రాబోయే అధ్యాయాల్లో. అది విషయం, ఎస్సెన్స్ అన్నమాట. ఇప్పుడు మనం చదవబోయే మూడు నాలుగు అధ్యాయాల ఎస్సెన్స్ ఇది. సగుణ రూపంలో కాంక్రీట్ ఫామ్ అంటాం అన్నమాట. కాంక్రీట్ ఫామ్ అంటే ఏంటి, అండర్స్టాండబుల్ వే ఫర్ ఆర్డినరీ పీపుల్ ఆల్సో. అందుకని మన యొక్క పురాణాలు గ్రంథాలన్నీ కూడా ఇది రెండు మెట్లు. ఒక మెట్టు ఏమిటంటే హైలీ సంస్కారవంతులకు అన్నమాట, బాగా చిత్తశుద్ధి ఉండి స్వతహాగా మంచి బుద్ధితో ఉండి సంస్కారవంతులైనటువంటి సూక్ష్మ బుద్ధి కలిగిన వాళ్ళకి ఒక మెట్టు. రెండవ పద్ధతి ఏమిటి అంటే అదే బ్రహ్మాన్ని సగుణ రూపంలో మంద మధ్యమ అధికారులకి. వీళ్ళు కొంచెం లేటుగా క్రమంగా ముక్తి పొందుతారు, ఆరాత్ ఉపకారకం అంటారు. వీళ్ళు సాక్షాత్తుగా పొందుతారు. అందుకని ఈ సాక్షాత్తుగా పొందిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ మంద మధ్యమ అధికారులకి రకరకాలుగా చెప్పి, కథల రూపంలో చెప్పి, అది చెప్పి ఇది చెప్పి వాళ్ళని దే హ్యావ్ టు అప్లిఫ్ట్. ఇంట్లో ఎవరైతే, మన కుటుంబంలో ఒక నలుగురు పిల్లలుంటే ఒకడు బాగా చదువుతాడు, మూడో పిల్లవాడు, ఒకటో మొదటి పిల్లవాడు, రెండో పిల్లవాడు బాగా చదవరు, మూడో పిల్లవాడు ముందు ఎదిగి చదివి ఉద్యోగం చేస్తూ ఉంటాడు, సంపాదిస్తాడు. సంపాదించినప్పుడు మిగతా వాళ్ళు సంపాదించినప్పుడు ఏం చేయాలి? ఒక కుటుంబాన్ని పోషించాలి అంటే చిన్నవాడిని కదా నేనెందుకు ఇవ్వాలని అంటాడా? ఇప్పుడు నాదేనండి భారం, ఈ కుటుంబ పోషణ అంతా నేనే చూసుకోవాలి. ఒక అమ్మాయి అయినా సరే ఆ కుటుంబంలో బాగా చదువుకొని సంపాదిస్తుంటే ఏం చేస్తుంది? ఆ తమ్ముడి భారం, సోదరుల భారం, మిగతా చెల్లెళ్ళ భారం అంతా కూడా తన మీదే వేసుకొని చూస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఆ కెపాసిటీ ఇచ్చాడు ఆ అమ్మాయికి, ఆ అబ్బాయికి కానీ. అదేవిధంగా మన సమాజం అంతా కూడా ఒక కుటుంబం లాంటిది. ఈ సమాజంలో ఎవరైనా పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళు చదివి అర్థం చేసుకొని ఆ విషయాన్ని అందరికీ చెప్పాలి. ఇదంతా నా కుటుంబం, ఈ సమాజం అంతా. అందరూ రకరకాల లెవెల్స్లో ఉంటారు. అందరికీ అర్హత ఉంది, మనుషులందరికీ అర్హత ఉంది. కనుక ఆ యొక్క ఉత్తమ అధికారులైనటువంటి వాళ్ళు గురువులుగా మారి వీళ్ళకి చెప్పాలి, వీళ్ళందరూ మన కుటుంబం వాళ్లే, అంతా మనుష్య జాతికి చెందిన వాళ్లే, వినాలని ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళ సహాయం తీసుకొని విని వాళ్ళు కూడా పైకి వస్తారన్నమాట. అలా జ్ఞానాన్ని పొందుతారు. ఒక కుటుంబంలో ఎలాగైతే ఒక వ్యక్తి మిగతా వాళ్ళకి తోడ్పడతాడో అదేవిధంగా ఈ సమాజం అనే కుటుంబంలో కూడా పూర్వజన్మ సుకృతం వల్ల ఒక వ్యక్తి ఎక్కువగా జ్ఞానాన్ని పొందితే, తొందరగా జ్ఞానాన్ని పొందితే, బాధ్యతలు అవి లేకుండా ఎక్కువగా సమాజం అంతా తన కుటుంబం అనుకుంటూ చెప్పాలనుకున్న వ్యక్తి మిగతా వాళ్ళకి బోధిస్తాడు. అర్థమైందా? అదేవిధంగా ఇప్పుడు ఈ కథలో మనం 3వ శ్లోకం వరకు చూసాం. ఆ యక్షుడు వచ్చి కనపడటం, తర్వాత ఈ దేవతలందరూ కూడా ఈ అగ్నిదేవుణ్ణి నువ్వు వెళ్ళి చూసిరా ఎవరు అని అడిగినప్పుడు, తే అగ్ని అబ్రువన్, 3వ మంత్రం. ఈ దేవతలందరూ ఏం చేశారు? అగ్నిదేవతని అడిగారు, నువ్వు వెళ్ళి ఓ జాతవేద విజానీహి, 3వ మంత్రం, నువ్వు తెలుసుకోవలసినది ఏ తదు కిమ్, దీని ఇది ఏమిటి అని నువ్వు తెలుసుకోవలసినది. ఏ తత్ కిమ్ ఇది తెలుసుకోవలసినది. ఏ తత్ యక్షం కిమ్ ఇది విజానీహి, ఈ యొక్క యక్షుడు ఎవరు ఏమిటి అని నువ్వు తెలుసుకోవలసినది అన్నప్పుడు అగ్నిదేవుడు అన్నాడు, సరే తథా ఇతి, అలాగే ఓకే అన్నాడు, తెలుసుకుంటాను వెళ్ళి అన్నాడు. వెళ్ళాడండి యక్షుడి దగ్గరికి. 4వ మంత్రంలో అది చదవాలి మనం. ఇక్కడి వరకు పోయిన క్లాస్లో చూసాం 4వ మంత్రం. తదభ్యద్రవత్తమభ్యవదత్ తమభ్యవదత్ కోసీతి అగ్నిర్వా అహమస్మితి అబ్రవీద్ జాతవేదావా అహమస్మితి. అగ్నిదేవుడు ఆ యక్షుడి దగ్గరికి వెళ్ళి, ఏ నిర్గుణం బ్రహ్మమైతే సగుణ రూపంలో కనపడ్డాడో ఆ సగుణ రూపంలో ఉన్న యక్షుడి దగ్గరికి అని. యక్షుడు అంటే ఏం చెప్పాం? యజన యోగ్యం అంటే వర్షిపబుల్, ఉపాసన చేయడానికి, మనం పూజించడానికి పూజార్హుడు అని అర్థం. యక్ష అంటే పూజార్హుడు అని అర్థం. పూజించతగినవాడు, తగనివాడు కాదు తగినవాడు. అంటే పూజించతగని వాళ్ళు కూడా ఉంటారా అండి అన్నారు. ఉంటారండి, పూజించతగని వాళ్ళు కూడా ఉంటారు. అందుకని మనం కూడా ఎవరు పూజించతగినవాడు, ఎవరు పూజించతగని వాళ్ళు మనం చూసుకోవాలి. సో యక్ష అంటే ఎవరు? పూజించతగినవాడు. హూ ఈజ్ డిజర్వ్ టు బి వర్షిప్డ్, దట్ యక్ష. అభ్యద్రవత్, అగ్ని ఆయన్ని సమీపించాడు, యక్షుణ్ణి సమీపించాడు. తత్ అభ్యద్రవత్, ఆ యక్షుణ్ణి సమీపించాడు. సమీపించి అభ్యవదత్, ఆ యక్షుడు అడిగాడనమాట, కహా అసీ అభ్యవదత్ తమ్. ఆ యక్షుడు అగ్నిదేవుని అడిగాడు. అగ్నిదేవుడు అడగడానికి ప్రయత్నం చేశాడు, అక్కడికి వెళ్తే ఈయనకు మాట రాలేదు. మనకు కూడా ఎక్కడైనా ఉపన్యాసం ఇవ్వమంటే అంతా ప్రిపేర్ అయ్యి వెళ్తాం, అక్కడికి వెళ్ళేసరికి ఒక్క మాట రాదు. ఏమిటండి చాలా బాగా ప్రిపేర్ అయినాను కదా అన్న, అక్కడికి వెళ్ళేటప్పటికి ఉన్నది కూడా మర్చిపోతాం. అదేవిధంగా యక్షుడు దగ్గరికి వెళ్ళేటప్పటికి అగ్ని భగవానుడు ఏం అడగాలి అనుకుని వచ్చానో అది మర్చిపోయినాడు. సరే ఆ యక్షుడికి తెలిసిపోయింది, యక్షుడే అడుగుతాడనమాట, ఎవరు నువ్వు, కహ అసి, ఎవరు నువ్వు, కహ అంటే ఎవరు, అసి నీవు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు అబ్రవీత్, అగ్నిదేవుడు సమాధానం చెప్తాడు. బ్రూ ధాతు, బ్రూంజ్ వక్తాయాం ధాతు అంటే చెప్పడం అన్నమాట. అబ్రవీత్, అహం అగ్ని అస్మి, నన్ను అగ్నిదేవుడు అని పిలుస్తారు, నేను అగ్నిదేవుణ్ణి అని చెప్పి చెప్తాడు. ఐఎమ్ అగ్ని, వెల్ నోన్ అగ్ని. వై అంటే ఏమిటి, అందరికీ తెలుసు నేను అగ్ని అని, నన్ను అందరూ అగ్ని అని పిలుస్తారు. మనం కూడా చెప్తాం కదా, సుబ్రహ్మణ్యం అంటారండి, రామారావు అంటారండి, నీ పేరేమిటయ్యా అంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళి అడగండి నీ పేరేమిటయ్యా అంటే, నన్ను అందరూ లక్ష్మీ అని పిలుస్తారండి, లేకపోతే కృష్ణ అని పిలుస్తారు, సుబ్బారావు అని పిలుస్తారు, ఏదో చెప్తాం. అందరు పిలుస్తాడని చెప్తారే కానీ నా పేరు ఏమిటని ఎవరు చెప్పడు. మన పేరు ఎందుకండి, మనం మనల్ని పిలుచుకోవడానికా, పేరు దేనికి, ఒకళ్ళు పిలవబడే పేరు, వాళ్ళ చేత పిలువబడతాం మనం కదా, అది ప్రయోజనం. పేరు యొక్క ప్రయోజనం ఏమిటి, అవతల వాళ్ళకి మనల్ని పిలవడానికి సులభంగా మనల్ని పిలవడానికి వాళ్ళకి ఒక నామం, ఆ పేరు మనం పెట్టుకున్నాం. అందుకని ఏం చెప్పాలి, సహజంగా నన్ను అందరూ లక్ష్మి అని పిలుస్తారండి, వాళ్ళు పిలిస్తేనే కదా మీ పేరు, లేకపోతే మన పేరు, మన పేరే పేరు కాదు అసలు, ఎవరైనా పిలిస్తేనే కదండి మీరు పలికేది, ఆశ్చర్యంగా లేదు. నేను కృష్ణమూర్తి, నేను కృష్ణమూర్తిని, నేను కృష్ణమూర్తి అని చెప్పుకుంటా బతుకులో, ఏ కృష్ణమూర్తి ట్రావయ్యా అంటే ఓహో వాళ్ళు పిలిస్తేనే మన పేరుకు విలువ, ఎవరైనా పిలిస్తేనే కదా మనకు, అలా అని చెప్పేవాళ్ళు. అందుకని వై అంటే అదే అర్థం, ఐఎమ్ వెల్ నోన్ అగ్ని అంటే ఏమిటి, నేనంటే అందరికీ తెలుసు, అగ్నిదేవుణ్ణి అని అందరికీ తెలుసు, నన్ను అగ్ని అంటారు అని అర్థం. అవన్నీ లేవు అక్కడ మంత్రంలో. వై అంటే వెల్ నోన్ అని అర్థం, పాపులర్, ప్రఖ్యాతిగాంచిన అని అర్థం. అంతేకాదు అహం జాతవేహ వేదాహావా అస్మి, అంతేకాదు నన్ను మరొక పేరుతో కూడా పిలుస్తారు, జాతవేదాహ అని. జాతం జాతం వేత్తి ఇది జాతవేదాహ, ఎవరికైతే అన్నీ తెలుసో అని అర్థం. జాతవేదాహ అంటే అన్నీ తెలిసినవాడు అని అర్థం. అన్నీ తెలియడం అంటే ఏమిటి, ఋగ్వేదం కూడా మొదటి మంత్రం అగ్నిమీళే పురోహితం అగ్నితో మొదలవుతుంది. అసలు మొదటి మంత్రమే అగ్ని అనే దాంతో మొదలవుతుంది. అగ్ని దేవత సర్వజ్ఞుడు అనమాట, అన్నీ తెలిసినవాడు అని అర్థం. మంచి జ్ఞానం కలిగినవాడు అగ్నిదేవత, ఆమ్నీషియంట్ అంటాం అగ్నిదేవత. ఆ అగ్నిదేవతకి ఎందుకు అగ్ని అని పేరు వచ్చిందంటే, అగ్రే గచ్చతి ఇది అగ్ని, అగ్రే అంటే ముందు, అగ్రే గచ్చతి అగ్రగామి అంటాం, ముందు నడిచేవాడు అని. ఎవరికి ముందు నడిచేవాడు అంటే, యజ్ఞం యాగం హోమం చేసినప్పుడు ఆ చేసినటువంటి ఆహుతిని చేసినటువంటివన్నీ కూడా తీసుకువెళ్ళేవాడు అన్నమాట. ఆ దేవతలకు ఆహుతులు చేస్తాం కదా, వాటిని అన్నింటినీ తీసుకువెళ్ళి ఆ దేవతలకి పితృలోకం ఆ లోకాల్లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళకి కొరియర్ సర్వీస్ అని చెప్పాను ఒకసారి గుర్తుందా? అగ్ని జాబ్ ఏమిటయ్యా అంటే కొరియర్ సర్వీస్. ఇక్కడ మనం పిటిషన్ పెట్టుకున్నాం ఫలానా దేవతకి ఫలానా వెళ్ళాలని, ఆ దేవతలకు పూజ చేసినప్పుడు వాళ్ళకి ఇస్తాం కదా మనం అగ్నిహోత్రం. అగ్ని దేవత సాక్షి అన్నమాట, అంటే అగ్ని సాక్షిగా అంటాం చూడండి. అగ్ని సాక్షిగా అంటే ఏమిటి, మనం ఏదైతే సంకల్పం చేసుకొని మనసులో అక్కడ వేస్తామో ఇస్తామో ఆహుతి చేస్తామో అగ్నిదేవుడు ఏం చేస్తాడు, ఆ యొక్క ఆహుతిని సూక్ష్మ రూపంలో తీసుకువెళ్ళి వాళ్ళకి అందజేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క యజమాని ఏ ఉద్దేశంతో అయితే ఏ ఫలాన్ని ఆశించి చేస్తాడో ఆ ఫలాన్ని వాళ్ళు ఇస్తారన్నమాట. ఆ ఆహుతిని వాళ్ళు తీసుకొని ఆ ఫలాన్ని మళ్ళీ అగ్నిదేవుడికి ఇస్తారు, మళ్ళీ అగ్నిదేవుడు వచ్చి వీళ్ళకి అందిస్తాడనమాట. అందుకని అగ్రగామి అన్నాం. ఈ ఆహుతులన్నీ తీసుకువెళ్ళేటప్పుడు ఈయన ముందుంటాడనమాట అగ్రగామి, ఆయన వెనకాల ఇవన్నీ వెళతాయి. ఏమండి ఇవన్నీ చూశారా మీరు కథల్లోనా అన్నాడు, పురాణాల్లో చెప్పబడినాయి వేదంలో చెప్పబడింది అని. అందుకని అగ్నిదేవుడికి ఆహుతి చేసేటప్పుడు ఆ అగ్ని బాగా ప్రజ్వలిస్తున్నప్పుడు ముండకోపనిషత్తులో చదివాం గుర్తుందా, కాళీ కరాళీ చ మనోజవాచ, యజ్ఞం చేసేటప్పుడు యాగం చేసేటప్పుడు ప్రయోజనం ఎట్లా వస్తుందయ్యా అంటే ఆ అగ్ని బాగా జ్వలించేటప్పుడు వెయ్యాలి, వేసినప్పుడే ఆ అగ్నిదేవత అన్నీ తీసుకువెళ్ళి ఫలితాన్ని నీకు ఇస్తుంది. ఆ పొగొచ్చేటప్పుడు వేయకూడదుట, పొగొచ్చేటప్పుడు వేస్తే ఎవరుంటారు, పొగ ఉంటుంది కానీ అగ్నిదేవుడు లేడు కదా, ఎలా తీసుకువెళ్తాడు. అందుకని బాగా నెయ్యి పోయాలి అందులో, నెయ్యి పోసి కట్టెలు వేస్తే ఆ సమితలు వేస్తే బాగా అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఆ అగ్ని ప్రజ్వలించేటప్పుడు కనుక వేస్తే ఏమవుతుంది, ఆ అగ్నిదేవుడికి ఆనందం. అందుకని అగ్ని బాగా ప్రజ్వలిస్తున్నప్పుడు మనం నమస్కారం చేస్తాం, పొగున్నప్పుడు ఎప్పుడు నమస్కారం చేయం కదా, అగ్నిదేవుడికి నమస్కారం చేస్తాం. అందుకని అగ్రే గచ్చతి ఇది అగ్ని అన్నారు. జాతవేద అంటే ఆమ్నిషియంట్ అని తెలిసినవాడు సర్వజ్ఞుడు అని అర్థం. అభ్యద్రవత్ అనేటువంటిది, ఇవన్నీ వెరీ డిఫికల్ట్ టర్మ్స్. అభి ప్లస్ ధృధాతు, ధృధాతు అభి ప్లస్ ధృధాతు లట్ అభ్యద్రవత్, లంగ్ నాట్ లట్, లంగ్ అంటాం పాస్ట్ టెన్స్ సంస్కృతంలో, లంగ్ ఇంగ్లీష్లో పాస్ట్ టెన్స్ భూతకాలం అన్నమాట. అభ్యద్రవత్ అప్రోచ్డ్ అంటే వెళ్ళాడు అని, అభ్యవదత్ అది కూడా అంతే అభి వద్ ధాతు, అభ్యవదత్ అడిగాడు, వెళ్ళాడు అడిగాడు. చూసారా తెలుగులో చెప్తేనే వెళ్ళాడు అడిగాడు అంటే సంస్కృతం ఏం చెప్పాలి, అభ్యద్రవత్ అభ్యవదత్ అన్నారు. బ్యూటిఫుల్ వర్డ్స్ అభి ప్లస్ వద్ ధాతు. తర్వాత మంత్రం ఐదవ మంత్రం, తస్మిగుం స్వయి కిం వీర్యమితి, తస్మిం స్వయి కిం వీర్యమిత్ అపీదగుం సర్వం దహేయం. యదిదం పృథివ్యామితి, కిం వీర్యం ఇతి త్వయి తస్మిన్, త్వయి నీ యందు, త్వయి త్వం యువాం యూయం యుష్మత్ శబ్దం, నీవు అంటాం కదా, త్వం అంటే నీవు. త్వం అని ఎక్కడ విన్నావు పదం, తత్వమసిలో త్వం విన్నామా లేదా, మహావాక్యం తత్వమసిలో త్వమేవ శరణం అంటాం చూసావా నువ్వే అని. ఆ త్వమ్మకి సప్తమి విభక్తి అన్నమాట, త్వయి నీ అందు, అందున్ సంబోధన, సంబోధన కాదు సప్తమి విభక్తి, అందు నీ అందు అని అర్థం. త్వయి నీ అందు అటువంటి నీయందు తస్మిన్ త్వయి జాతవేదుడైనటువంటి అగ్ని అని పేరు పెట్టి పిలువబడుతున్నటువంటి నీయందు కిం వీర్యం ఇది. కిం వీర్యం అంటే ఏమి శక్తి ఉన్నది నీలో చెప్పు అంటాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి పేరు చెప్తే ఏం చేస్తుంటారండి మీరు అని అడుగుతాం కదా, ఏం ఉద్యోగం చేస్తుంటారు, ఎక్కడుంటారు, ఎంత శాలరీ వస్తుంది, మీకు ఏమేమి పవర్స్ ఉన్నాయి అని అడుగుతాను లేదా. పేరు చెప్పి చెప్పావు బాగుంది, జాతవేదుడు అన్నావు, అగ్ని అన్నావు అంటాడు. వీర్యం అంటే సామర్థ్యం, మీకేమి సామర్థ్యం ఉంది అని అడుగుతాడు. ఎటువంటి సామర్థ్యం అని అడిగితే దహేయం సర్వం అపి ఇదం ఇతి. అగ్ని ఏమని చెప్పాడు, ఏం చేస్తానా, అన్నీ తగల పెడుతుంటాను. సమాధానం చూడండి, ఏమిటయ్యా నీ సామర్థ్యం అంటే ఏం చేస్తాను, పనేముంది, అన్నీ భస్మం చేసి పెడుతూ ఉంటాను. ఏమేమి భస్మం చేస్తామంటే ఎత్ పృథివ్యాం ఇదం, ఈ భూమి మీద ఉన్నటువంటి వాడినన్నిటినీ భస్మం చేసే పని, నాకు తగలబెట్టే పని అన్నాడు, మండిస్తాను అన్నాడు. దహేయం ఎత్ పృథివ్యాం, పృథివీ అంటే ఏమిటి, పృథివీ కాదు ఆకాశంలో ఉన్న రాకెట్ తగలబడిపోతుంది కదా, ఆకాశంలో కూడా ఉన్నటువంటి రాకెట్లు శాటిలైట్లు అన్నీ భస్మం అయిపోతున్నాయి ఒక్కొక్కసారి. నీళ్ళల్లో వెళ్తున్నటువంటి ఆ సబ్మెరైన్ ఏమైంది నిన్న, అంతేకాదు పృథివీ అంటే పృథివీనే కాదు, పృథివ్యాం అంటే ఏమిటి, అది సప్తమి విభక్తి. పృథివ్యాం అంటే పృథివీ అందు ఏవేవైతే ఉన్నాయో అది ఒక ఉపలక్షణం అన్నమాట. పృథివీ కాదు, జలంలో ఉన్నా దహించేస్తాను, ఆకాశంలో ఉన్నా దహించేస్తాను, ఆకాశంలో పోతూ విమానం తగలబడిపోవటంలా చూడండి, భూమి మీద ఉంది అది కాదు కదా. అంటే భూమి మీద ఉన్నటువంటివి, ఇంటర్మీడియరీ లోకాల్స్లో ఉన్నటువంటివి, ఇవన్నీ లోకాల్లో ఉన్నటువంటి దహేయం, నేను దహించి వేస్తాను, అంతరిక్షంలో ఉండేటువంటివి భస్మీకుర్యామి ఇత్యర్థః, భస్మం చేసేస్తాను. పెద్ద ఘనకార్యం, మన పిల్లలు కూడా అంటారు ఏముందండి అన్నీ ఇరగదీసి పెడుతుంటాడు మా పిల్లవాడు అన్నాడు, అన్ని తగలబెట్టడం ఒక పెద్ద పని, ఘనకార్యం చూడండి అది, దానికే పెద్ద ఆయన గర్వం అగ్నిదేవుడికి. ఎత్ పృథివ్యాం ఇతి అగ్ని యక్షం అబ్రవీత్, మనం సప్లై చేసుకోవాలి ఈ విధంగా. ఇతి అన్నంటే అర్థం ఏమిటి, ఈ విధంగా అగ్నిదేవుడు యక్షుడికి చెప్పాడు అని మనం సప్లై చేసుకోవాలి. అవన్నీ ఉండవు మంత్రంలో, ఎందుకంటే అది మంత్రం, అన్నీ చెబితే ప్రోజ్ అయిపోతుంది, మంత్రం కాదు కదా. అందుకని సూక్ష్మంగా చెప్తుంది అన్నమాట ఉపనిషత్తు, షార్ట్ కట్ ఫామ్లో చెప్తారు. ఇతి యతి పృథివ్యాం ఇదం సర్వం దహేయం ఇతి అగ్ని యక్షం అబ్రవీత్. సరే చెప్పిన తర్వాత దహేయం అంటే చెప్పిన తర్వాత ఏం చేశాడు, ఇంకా మనం అర్థం చేసుకోవాలి, అందరూ ఉండడానికి నేనే కారణం ఈ పృథివీలో, అసలు తల్లి గర్భంలో బిడ్డ ప్రాణంతో ఉండడానికి నేనే కారణం, లైఫ్ గివర్ అయామ్ అంటాడు. జఠరాగ్ని రూపంలో వాళ్ళందరికీ ఆహారం డైజెషన్ చేసేది నేనే, అందరి పొట్టల్లో నేనే ఉన్నాను జఠరాగ్ని. కాబట్టి మనం బాడీలో టెంపరేచర్ అయినే కదండి అగ్నిదేవుడే కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు జీవులు అంటే ఏమిటి, ఎంత టెంపరేచరు, నార్మల్ టెంపరేచరు 98.4 నార్మల్ టెంపరేచరు. సే ఎందుకని దేవుడికి ఏం చేయాలి, అగ్నిదేవుడికి డైలీ టెంపరేచర్ నమస్కారం నాయన అని చెప్పాలి, చెప్పకపోతే బాడీ చల్లబడిపోయిందండి అవుట్. మనం ఎందుకు పెద్ద గొప్ప అనుకుంటుంటాం, మనం ఆయన కనుక ఒక్కసారి ఆయన యొక్క టెంపరేచర్ విత్డ్రా చేసుకుంటే మన పని అవుట్, కోమాలోకి పోతాడండి అంటాడు. అందుకని టెంపరేచర్ పెట్టి చేతులు రుద్ది కాళ్ళు రుద్ది ఆ ఉష్ణాన్ని చేస్తారు. అందుకని నార్మల్ టెంపరేచర్కి ఎవరండి, అగ్నిదేవుడే. అందుకని తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చే వరకు ఆ బిడ్డకి ఉష్ణతను ఇచ్చేది ఎవరు అంటే అగ్నిదేవుడే. జీవరాశులన్నింటినీ సస్టైన్ అవ్వడానికి ఇప్పుడు ధాన్యం ఎదగాలి అంటే ఆ సూర్యుడిలో ఉన్నది ఎవరు, అగ్నిదేవుడే. కాబట్టి అగ్నిదేవుడు లేకుండా ఏమీ లేదు ప్రపంచం, సృష్టి లేదు, అర్థమైందా. అందుకని అంత గొప్పగా చెప్పుకున్నాడు ఆయన, అన్నీ దగ్గిచ్చేస్తూ ఉంటాను అని. తర్వాత సరే బాగానే ఉంది, చూస్తాను నీ సామర్థ్యం ఏమిటో అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు ఇంద్రుడు ఆయన యక్షుడు ఆరవ మంత్రంలో. తస్మై తృణం నిదధౌ ఏతద్దహేతి తదుపే తదుపప్రేయాయ సర్వజమేన తన్న శశాకదగ్ధుం స తత ఏవ నివృతే నైతదశకం విజ్ఞాతుం యదేతద్యక్షమితి. తృణం తస్మై నిదధౌ. తృణం అంటే గడ్డి పరక, గ్రాస్ అంటాం. ఆ యక్షుడు నిదధౌ ఆ యొక్క అగ్నిదేవుడి ముందు పెట్టాడు. నిదధౌ అంటే అక్కడ స్థాపితవాన్ ఇత్యర్థ. సామర్థ్యం చెప్పిన తర్వాత, అన్నీ దహిస్తానని చెప్పిన తర్వాత, ఓకే ఈ గడ్డి పోసు ఆయన ముందు పెట్టి తస్మై, తస్మై అంటే అగ్ని ముందు అని అర్థం. అగ్ని ముందు పెట్టి ఏం చెప్పాడు, ఏతత్ దహ అన్నాడు. దీన్ని ఈ గడ్డిపోచని, ఏతత్ అంటే ఈ గడ్డిపోచని, దహ త్వం దహ నువ్వు దహించవలసినది, దహించే శక్తి ఉన్నదన్నావు కదా, నేను ఈ గడ్డిపోచని దహించునాయన అని అడిగాడు. ఎవరు? యక్షుడు. ఎవరిని? అగ్నిదేవుణ్ణి. అడిగితే ఈయనేం చేశాడు అగ్నిదేవుడు, ఉపప్రేయాయ సర్వజవేన ఏతత్. తత్ తత్ అంటే ఆ గడ్డిపోచని దహించడం కోసం ఉపప్రేయాయ అంటే తృణం సమీపం గతవాన్, ఆ గడ్డిపోచ దగ్గరికి వెళ్ళాడు. ఉపప్రేయాయ ఎలా వెళ్ళాడు? మామూలుగా వెళ్ళాడా? సర్వజవేన అన్నాడు. శక్తినంతా కూడా కట్టుకొని రావణాసుడు గనక ఆ కోదండాన్ని ఎత్తడానికి తన పొలాన్ని అందరికీ చూపించి, చూడండి నేను ఏమిటి ఇంత చిన్న పని నాకు ఇచ్చేది అన్నట్టుగా చూశాడు రావణాసుడు. ఎడం చేతి ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత కుడి చేయి కూడా పెట్టాడు. కుడి చేతితో రెండు చేతులు ఎత్తలేకపోయినాడు. రెండు చేతులే కాదు, మొత్తం బలాన్ని తీసుకున్నాడు, ఎత్తలేకపోయినాడు. అదేవిధంగా ఈ అగ్ని భగవానుడు లాంగ్ జంప్ చేసేవాళ్ళు వస్తారు చూసారు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి జంప్ చేసి పడతారు అవతల వైపు. అదేవిధంగా బాగా శక్తినంతా కూడా కట్టుకొని ప్రయత్నం చేస్తే దహించడానికి సర్వజవేన అంటే సర్వజవేన అంటే జవ అంటే వేగం, వేగేన దూకుడుగా అన్నమాట. వేగేన అంటే సర్వ ఉత్సాహకృతైన ఉత్సాహంతో, అబ్బా నాకే కనుక పని చెప్పాడు ఇప్పుడు అని. దహించడం అంటే ఏమిటి? ఇష్టం కదా ఆయనకి, దహించమన్నాడు కదా అని చెప్పి చాలా ఉత్సాహంతో ఆ గడ్డిపోత దగ్గరికి వచ్చాడు. అంటే ఏమిటి, తన దాహక శక్తిని అభివృద్ధి చేసుకున్నాడు అనమాట. దహించాలి అంటే ఏం చేయాలి? దాహక శక్తిని ఇంక్రీజ్ చేసుకున్నాడు అనమాట. అది సర్వజవేన అంటే తన దాహక శక్తిని, దహించే శక్తిని ఎక్కువ చేసి ఆ గడ్డిపోత దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, నశశాక దగ్ధుం, ఆ దాన్ని దహించడానికి శక్తి లేకుండా పోయింది ఆయనకి. నశశాక షక్ ధాతు, లిట్ అంటాం, చేయలేకపోయినాడు అని. లిట్ ప్రథమ ఏకవచనం. అగ్ని కుడ్ నాట్ బర్న్ దట్ గ్రాస్. అగ్నికి ఇంకొకటి ఉంది, వాచో దేవత అగ్ని. మనం మాట్లాడేటప్పుడు కూడా వేడి వేడి వస్తుంది చూస్తారు, ఆవిరి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, హీట్ అనమాట. మనం మాట్లాడేటప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అందుకనే కొంతమంది హీట్ హీట్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే మాటలన్నీ హీట్గా ఉంటాయి. వాచో దేవత అగ్ని చూడండి, అందుకని టెంపరేచర్ కూడా థర్మామీటర్ ఎక్కడ పెడతారు? నోట్లో పెడతారు, అక్కడ ఉంటుంది టెంపరేచర్. ఎందుకంటే అగ్ని దేవతకి స్థానం అది. వాచో దేవత అగ్ని ఆ యొక్క శక్తిని అంతా తీసుకుని వెళితే, నశశాక శక్తి లేకుండా పోయింది ఆయనకి. దహనం చేసే శక్తిని లేకుండా శక్తిని కోల్పోయాడు అని అర్థం. హీ కుడ్ నాట్ బర్న్ట్, అంటే దహించలేకపోయినాడు అని అర్థం. దగ్ధుం న శశాక, దహించ శక్తిని కోల్పోయినాడు. ఎందుకని అంటే ఇక్కడ ఒక ఫిలసాఫికల్ పాయింట్. ఎందుకంటే ఆ దహించడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు ఏమనుకున్నాడు, ఈ దహించే శక్తి నాది అని చెప్పి అనుకున్నాడు అగ్నిదేవుడు. యక్షుడు ఏం చేశాడు, ఇది నీది కాదు రా నాయన నేను తీసుకున్నాడు. అంటే ఏమిటి, అగ్నేహే అగ్ని, ఎవరు, యక్షుడు, ఆ పరబ్రహ్మం. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనః, వాచోహ వాచం, మనసుకు మనసు, కన్నుకు కన్ను, ముక్కుకు ముక్కు, చెవుకు చెవు అని చెప్పి చదివాం కదా ఇక్కడ ఈ ఉపనిషత్తులోనే. ఎవరు ఆ బ్రహ్మం అంటే, ఈ చెవు వినడానికి ఎవరు కారణమో ఆయన చెవుకు చెవు అని చెప్పన్నాం, మనసుకు మనసు అని చెప్పాం, అలాగే అగ్నికి అగ్ని అన్నమాట. చూసారా, ఆ అగ్నిదేవతలో ఉండేటటువంటి దాహక శక్తి ఏదైతే ఉందో అది ఎవరిది అంటే పరబ్రహ్మందే, కానీ అగ్నిదేవుడిది కాదు. అది అగ్నిదేవుడికి తెలియలే, అది తెలియజేయడం కోసం ఈ యక్షుడు వచ్చాడు ఇప్పుడు. అందుకని ఆయన చేశాడు, ఇంటెలిజెంట్గా ఆ యొక్క శక్తిని తీసేసుకున్నాడు, కరెక్ట్గా దహించడానికి వచ్చినప్పుడు తీసేసుకున్నాడు. ఇంకా అగ్నిదేవుడికి ఇన్సల్ట్ అయిపోయింది. ఏంటి ఇన్సల్ట్, తత్ సహా నివవృతే, దాన్ని దహించలేకపోవడం వల్ల సహా ఆ అగ్నిదేవుడు నివవృతే అంటే వెనుతిరిగాడు, నివవృతే వెనుతిరిగాడు దహించలేక. న అశకం ఇతి విజ్ఞాతం, వచ్చేసి ఈ దేవతలకు చెప్పాడు, విజ్ఞాతం న అశకం, అది తెలుసుకోలేకపోయినాను, ఆ యక్షుడేమిటో నేను తెలుసుకోలేకపోయినాను. విజ్ఞాతం అంటే తెలుసుకొనుట, తెలుసుకొనుటకు నేను అశక్తుణ్ణైనాను అని వచ్చి చెప్పాడు. ఎవరికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, వీళ్ళందరికీ. మీరందరూ పంపించారు నన్ను, నా మీద ఎంతో నమ్మకంతో, కానీ మీరు ఇచ్చిన పనిని చేయలేకపోయినాను నేను. అక్కడికి పోగానే నా శక్తి అంతా పోయింది, ఆ గడ్డి పోసను కూడా కాల్చలేకపోయినాను అని చెప్పుకోలే. అది చెప్తే మరీ ఇన్సల్ట్ కదా. అందుకని మనం కూడా ఒక్కొక్కసారి ఏదన్నా ఫెయిల్ అయితే మరీ అవన్నీ చెప్పుకుంటే బాగుండదు, ఉన్న పరువు పోతుందని చెప్పి వెళ్ళొచ్చానండి, అయినా వాళ్ళు తాళం వేస్తుంది అంటాడు. అడ్రస్ కనుక్కోలేక తిరిగి వచ్చాడు. ఒక స్ట్రీట్ పేరు చెప్పితే కనుక్కోలేక తిరిగి వచ్చి, వెళ్ళానండి వాళ్ళు లేరండి ఇంట్లో అంటాడు. అట్లా దాచిపెట్టుకుంటా, అలాగే వెళ్ళాను, ఆయన గడ్డి పోచ పెట్టాడు, దహించలేకపోయినా అని చెప్పచ్చు కదా అని చెప్పాడు. నేను ఆయన ఎవరో తెలుసుకోలేకపోయినాను అని చెప్తాడు. చెప్పి విజ్ఞాతం న అశకం. ఏతత్ యత్ ఏతత్ యక్షం, ఈ యక్షుణ్ణి ఏమిటని తెలుసుకోలేకపోయినాను, నేను దాన్ని తెలుసుకోలేకపోయినాను, అది మొదటిది. విజ్ఞాతం అశకం, అంతేకాకుండా ఆ యక్షుడు ఎవరు అని నేను తెలుసుకోలేకపోయినాను. నేను తెలుసుకోలేకపోయినాను ఫస్ట్, ఎవరని తెలుసుకోలేకపోయినాను, రెండు అర్థాలు అన్నమాట. యక్షుడు అని తెలుసుకోవడం ఫస్ట్, ఆ యక్షుడు ఎవరు అని తెలుసుకోవాలి, ఆయన యక్షుడు అని తెలుసుకోవాలి, పరబ్రహ్మని తెలుసుకోవాలి. పరబ్రహ్మని తెలుసుకోలేదు, తెలుసుకోకపోగా ఎవరని కూడా తెలుసుకోలేదు. అంటే ఈజ్ నాట్ ఏబుల్ టు నో ఎనీథింగ్ అని అర్థం, దేమిటి తెలుసుకోలేకపోయినాడు అని అర్థం. తర్వాత మంత్రం, ఏడవ మంత్రం, అథ వాయుమబ్రువన్ వాయవే తద్విజానీహి కిమేతద్ యక్షమితి తథేతి. అథ తరువాత, తరువాత అంటే అగ్నిదేవుడు అక్కడికి వెళ్ళి దహించలేక అవమానంతో ఆయన ఎవరని తెలుసుకోలేక తిరిగి వచ్చి వీళ్ళకి చెప్పిన తరువాత ఈ దేవతలు ఏం చేశారు, వాయుదేవుణ్ణి పిలిచి వాయుం అబ్రువన్, ఈ దేవతలందరూ వాయుదేవుణ్ణి పిలిచి చెప్పారు. ఏమని, ఇతి దజ్, ఈ విధంగా చెప్పారు. అబ్రువన్, బ్రూన్ ధాతు, అబ్రువన్ సెడ్, చెప్పారు. ఏమని, వాయో, ఓ వాయుదేవుడా, నువ్వు విజానీహి ఏతత్ కిం ఏతత్, నువ్వు దీన్ని తెలుసుకోవలసినది. ఏతత్ కిం ఇది విజానీహి, ఇది ఏమిటని నువ్వు తెలుసుకోవలసినది. ఏతత్ యక్షం, దిస్ మిస్టీరియస్ అన్నాడు. యక్షం అంటే మిస్టీరియస్, ఏతత్ అంటే ఈ విచిత్రమైనటువంటిది, ఈ ఆశ్చర్యకరమైనటువంటిది, అగ్నిదేవుడికి కూడా తెలుసుకోలేనటువంటి అద్భుతమైనటువంటిది, ఇదేమిటబ్బా నువ్వు తెలుసుకోవలసింది వెళ్ళి అని చెప్పి వాయుదేవుణ్ణి పిలిచారు. తథా ఇతి, అలాగే అగ్నిదేవుడికి శక్తి లేదు, నాకు లేదా ఏమిటి శక్తి, నేను కనుక్కుంటాను పోయి అని చెప్పి వాయుదేవుడికి ఇంకాస్త ఆనందం. పిల్లలకి ఎట్లాగైతే మన పిల్లవాడు ఒకటి చేయలేకపోతే వాడు చూసా వాడు చేయలేకపోయినాడు, నేను చేసి వస్తా చూడమ్మా అంటాడు వీడు గొప్పవాళ్ళలాగా. అదేవిధంగా వీళ్ళు పంచభూతాలన్నీ లైక్ అన్నదమ్ముల్లాగా అనమాట ఒక్కొక్కళ్ళు. సరే వాయుదేవుడు ఓకే నేను ఇళ్ళొస్తాను అన్నాడు. ఈయనకి ఎందుకని వాయు అని వచ్చింది పేరు అంటే, వాయు అంతటా వ్యాపించేవాడు అని అర్థం. గంధాన్ని వాయత్వాత్ అంటే పయనించేవాడు, వ్యాపించేవాడు అది చెప్తారు తర్వాత శ్లోకంలో. ఇప్పుడు వాయుదేవుడు వెళ్ళాడు, ప్రత్యువాచ అన్నాడు. ఇతి అంటే ఏమిటి, తథా ఇతి అంటే వాయుదేవుడు ప్రతివచనాన్ని ఇచ్చాడు, సరే వెళ్ళి వస్తాను అని ప్రతివచనం అన్నమాట. ఇతి అంటే ప్రత్యువాచ, వాయు ప్రత్యువాచ. ఏమని చెప్పాడు వెళ్ళిన తర్వాత, సరే వెళ్ళాడు. ఇంక మనం అనుకోవాలన్నమాట వాయుదేవుడు అగ్నిదేవుడు ఆయన దగ్గర యక్షుడి దగ్గరికి వెళ్ళాడు, ఇప్పుడు యక్షుడికి వాయుదేవుడికి సంభాషణ మళ్ళీ అదే ఏమిటిది 8వ మంత్రం. సిమిలర్ టు సేమ్ టు ద 4వ మంత్రం. తదభ్యద్రవత్తమభ్యవదత్, మంత్రమే కష్టంగా ఉంది చూసారా, తదభ్యద్రవత్తమభ్యవదత్ ్రవత్తమభ్యవదత్ కోసీతి వాయుర్వా అహమస్మీతి అబ్రవీత్ మాతరిష్వా వా అహమస్మీతి. అభ్యద్రవత్, వాయుదేవుడు ఆ యక్షుణ్ణి సమీపించాడు. తత్ అభ్యద్రవత్ అంటే ఆ యక్షుణ్ణి, తత్ అంటే ఆ యక్షుణ్ణి సమీపించాడు. సమీపించినప్పుడు ఏమైంది, వాయుదేవుడు ముందు అడగడానికి ముందే వాయుదేవుడికి కూడా మాట రాలి అక్కడికి వెళ్ళేసప్పటికి, ఎవరు ఏమిటి అని అడగడానికి నోట్లో మాట రాలేదు ఆయనకి. అందుకని ఏం చేశాడు, యక్షుడే అడిగాడు నువ్వెవరయ్యా అని అడిగాడు యక్షుడు. అభ్యవదతు తమ్ ఇతి, తమ్ అభ్యవదత్, యక్షుడు ఈ విధంగా ఆ వాయుదేవుణ్ణి, తమ్ అంటే ఆ వాయుదేవుణ్ణి, అతనిని తమ్, సహ తౌతే తమ్ తౌ తాన్, తమ్ అంటే అతనిని, అతను అంటే ఎవరు ఇప్పుడు ఉన్నది వాయుదేవుడు. ఎవరు అడిగారు, యక్షుడు అడిగాడు అభ్యవదత్. ఏమని అడిగాడు, కహ అసి ఇది అబ్రవీత్, నువ్వు ఎవరు, కహ అసి నువ్వెవరు అని అబ్రవీత్ అడిగాడు. అప్పుడు వాయుదేవుడు చెప్తున్నాడు సమాధానం, వాయు అహమస్మి నేను వాయుదేవుణ్ణి, అంతేకాదు నన్నందరూ మాతరిష్వా ఇది అహమస్మి, నన్నందరూ మాతరిష్వా అని పిలుస్తారు. వై అంటే ఏమిటి ఇక్కడ, ఇంగ్లీష్ వై కాదు తెలుగు సంస్కృతం వై, అంటే నేను చాలా ప్రఖ్యాతిగాంచిన వాణ్ణి, మాతరిష్వుడిగా ప్రఖ్యాతిగాంచిన వాణ్ణి అని అర్థం. మాతరిష్వ అంటే ఏమిటి అర్థం, వాయు అంటే ఏమిటి అర్థం అంటే వానాత్ గమనాత్. వాయు పని ఏమిటండి, కదులుతూ ఉంటాడు ఎప్పుడు. వానాత్, వానాత్ అంటే గమనాత్, గమనాత్ అంటే కదిలేవాడు అని అర్థం. ఎప్పుడు కదులుతుంటాడు కాబట్టి ఆయన పేరు వా అని అర్థం, వాయు అని అర్థం. అంతేకాకుండా గంధనాత్ వా, గంధాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు కదా, వాసనని ఎప్పుడు క్యారీ చేసేది ఎవరండి? వాయుదేవుడే. సో గంధనాత్ వా, లేక గంధాన్ని తీసుకొని వెళ్ళేవాడు, క్యారీ చేసేవాడు, సుగంధమో దుర్గంధమో ఏదో గంధాన్ని తీసుకెళ్తూ ఉంటాడు. అందుకని చెడు గాలి మంచి గాలి అనేటువంటిది లేదు, గాలి చెడు మంచి కాదా, అక్కడ దుర్గంధం ఉంటే ఆయన అది తీసుకుపోతాడు. పాపం మనం గాలిని తిడుతూ ఉంటాం, ఆయన ఏం చేస్తాడు పాపం, మూవ్ అవుతూ ఉంటాడు. అక్కడ అది ఉన్నప్పుడు దాంతోపాటు అది కూడా వెళుతూ ఉంటుంది. అందుకని గంధనాత్ వానాత్ ఆర్ గంధనాత్ వాయు. సరే మాతరిశ్వ అంటే ఏమిటి? మాతరి అంతరిక్షే గచ్చతి శ్వయతి. మాతరి అంటే అంతరిక్షం, అంతరిక్షమునందు. శ్వ అంటే శ్వయతి గచ్చతి వెళ్ళేవాడు. ఈ పదాలు తెలుగులో రాయడమే కష్టం, అందుకని చాలామంది వింటున్నారు వెనక్కి రాయకుండా. ఎందుకంటే గచ్చతి, ఇష్వా, శ్వకారం, షకారం, వకారం ఇవన్నీ, ఎందుకంటే తెలుగు భాషలో పరిపక్వత ఉండాలి, లేకపోతే సంస్కృతంలో అన్నా ఉండాలి. ఎందుకంటే తమిళ్లు రాయలేరు, తమిళ్ రాయడం ఇంకా కష్టం. షకారం, షకారం, సకారం అన్నీ ఒకటే, ఏం రాస్తారు? చా రాస్తారు, చా కాదు అసలు అది. అందుకని ఇప్పుడు ఏం భాష అయ్యా వస్తుందంటే ఏది రావటం లేదండి పైకి, అది మన నెలమై. మద్రాసుల వాళ్ళకి తమిళ తెలుసుకుని తమిళమే తెలియదు ఫస్ట్, తెలుగు వాళ్ళకి కూడా తెలుగు రాకుండా పోయింది, తమిళం రాకుండా పోయింది. ఏం భాష వచ్చాడు, అన్నీ కొంచెం కొంచెం వచ్చండి అన్నాడు. మాతరిశ్వ అంటే పోయి హై ఇంగ్లీష్ ఏమన్నా వచ్చా అంటే అది కొంచెం కొంచెం వచ్చండి. అందుకని కమాండ్ లాంగ్వేజ్ రైటింగ్లో కమాండ్ ఉండాలి, మాట్లాడేదంటే కమాండ్ ఉండాలి, కనీసం రాయడంలో కమాండ్ ఉండాలి. అందుకని ఒక వ్యక్తి విజ్ఞానవంతుడు కావాలంటే, విద్య ఉండాలి అంటే అక్షర జ్ఞానం కావాలి. అందుకని ఒక మదర్ టంగ్ థరోగా నేర్చుకున్నారు అంటే మిగతా లాంగ్వేజెస్ అన్నీ ఈజీ. అందుకని ఇక్కడ తమిళియన్స్కి తెలుగు వాళ్ళకి ఏంటంటే కొంత 5వ తరగతి వరకే తెలుగు, 10వ తరగతి వరకు తెలుగు, తర్వాత తెలుగు ఉండదు, తీసుకోరు సహజంగా, ఎందుకులే మనకు ఉపయోగం ఉంది అన్నారు. ఇప్పుడు అది కూడా లేదు, అందుకని తెలుగు కూడా అంతంతగానే ఉంది. ఇక్కడ మాతరిశ్వ అంటే ఎక్కడ షకారం వకారం రాయాలి, మాతరిశ్వ నాట్ షకారం, షకారం. అందుకని కమాండ్ మస్ట్ బి దేర్ ఇన్ సాన్స్క్రిట్ లెటర్స్ అట్లీస్ట్. ఏమండి ఇంకేం వస్తుందండి, మాకు అంత నిరుత్సాహపరచవాకండి స్వామిని అనకండి. ఓకే చెప్తున్నాను, భాష ఎంత అవసరం వ్యక్తికి అనేటువంటిది మనం గ్రహించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నట్టే మెకానికల్గా జాబ్ ఓరియంటెడ్గా అయిపోయింది, కానీ లిటరేచర్ ఎవరు చదవడంలే, లిటరేచర్ మీద ఆ పదాల మీద వాటి యొక్క భాష మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఈ రోజుల్లో. మీరు చూడండి, పోయి లిటరేచర్ చదివేవాడు ఎవరు ఉన్నారో, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ తమిళ్ లిటరేచర్ చదివేవాడు చాలా తక్కువ. ఎంత ప్రొఫెషనల్ కోర్స్, ప్రొఫెషనల్ కోర్స్ అయిపోయింది. అందుకని ఎక్కడైనా సంభాషణ ఇవ్వమంటే ఎలక్వెంట్గా సంభాషణ చెప్పలేరు ఎవరు, అంత అలోక్య లాంగ్వేజ్లో మాట్లాడతారు. రాను రాను క్షీణించిపోతుంది లాంగ్వేజ్. అందుకని శాస్త్రం చదవాలంటే యు రిక్వైర్ ఎ లాంగ్వేజ్, చెప్పడం కోసమే కాదు అర్థం చేసుకోవడానికి కావాలి. సరే అసైడ్ టాపిక్ మర్చిపోండి. ఓకే అప్పుడప్పుడు చెప్తుంటాను, ఎందుకంటే చదువుతూ ఉండాలి మనం కూడా, గ్రంథాలు చదువుతూ ఉంటే భాష తెలుస్తూ ఉంది. అసలు ఒరిజినల్ తెలుగు చదివితే మీరు అసలు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఈ కథల రూపంలో నవలలు రాసి తెలుగు కాదు అసలు తెలుగు, గ్రాంధికం తెలుగు. మీరు ఒరిజినల్ తెలుగు చూస్తే ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఈవెన్ రైటింగ్ ఆల్సో. ఆ వ్రాసే పద్ధతే వేరుగా ఉంటుంది. అవన్నీ డైల్యూట్ అయి వచ్చినాయి. ఇప్పుడు మనకు కథలు నవలలు చదవడం అలవాటు అయ్యి సీరియల్స్, ఆ పుస్తకాలు చదవలేము మనం. లిటరేచర్ చదివిన వాళ్ళకి అవి అర్థం అవుతాయి. మాతరిశ్వ అంటే మాతరి అంతరిక్షే గచ్చతి ఇది మాతరిశ్వ. అందుకని ఇట్ ఈస్ నాట్ టూ లేట్, ఇప్పుడు కూడా చదవచ్చు లాంగ్వేజ్. 30 రోజుల పుస్తకాలు ఉన్నాయి కదా, అది పెట్టుకునే చదవండి కనీసం. 30 రోజుల్లో సంస్కృతం, 30 రోజుల్లో ఏ భాష ఏది కావాలంటే అది చదవండి. 10 రూపాయల పుస్తకం, సంస్కృత పుస్తకం ఒకటి కొనుక్కోండి, 30 తెలుగు టు సంస్కృతం ఉంటుంది, 30 రోజుల్లో సంస్కృతం. కనీసం లెటర్స్ తెలుస్తాయి కదా, తెలుగు వాళ్ళకి ఇంకా ఈజీ. కాబట్టి నెవర్ నెగ్లెక్ట్ ద లాంగ్వేజ్, ఇట్ ఈస్ అన్ అసెట్. ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగపడుతుంది లాంగ్వేజ్, ఇట్ విల్ నెవర్ గో వేస్ట్. అండ్ యూ ఫీల్ సో ఇంట్రెస్ట్, నా చదువుతూ ఉంటే ఆనందం అన్నమాట. భాష అనేటువంటి తెలుసుకుంటూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అసలు స్ట్రెస్ టెన్షన్ తగ్గిపోతుంది ముందు. ఇంకా దట్ ఈస్ అన్ టైప్ ఆఫ్ హాబీ, యూ కెన్ టేక్ ఇట్. ఓకే, మాతరిష్వా ఇది తర్వాత మంత్రం. తస్మిన్ తస్మిన్ స్త్వయి కిం వీర్యమితి అపీదగుం సర్వమాదనీయ యదిదం పృథివ్యామితి. నువ్వు ఎవరు, నీ సామర్థ్యం ఏమిటి అని అడిగినప్పుడు యక్షుడు ఈ వాయుదేవుడు చెప్తున్నాడు, నన్ను అందరూ మాతరిశ్వ అని పిలుస్తారు, వాయు అని దేవత అని పిలుస్తారు, వాచోహో అగ్ని అని చెప్పాను ఇందాక, ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ రసనేంద్రియం వాగింద్రియం, వాగింద్రియం దానికి అగ్ని. పంచభూతాలు మనకు ప్రిసైడింగ్ డైటీస్, అధిష్టాన దేవతలు. ఈ వాయుదేవుడు దేనికి అధిష్టాన దేవత అన్నా? స్పర్శకి. స్పర్శో వాయు, ఎక్కడ విన్నాం? తత్వబోధ. స్పర్శకి వాయుదేవుడు, అందుకని ఎక్కడ దోమ వాలినా కూడా మనకు వెంటనే అక్కడికి వెళ్ళి చేయితో ఇట్లా అనేస్తాం వెంటనే. ఇక్కడెక్కడో వాలితే కంటే స్పర్శ, ఆ వాయుదేవుడు ఇచ్చినంత అనమాట స్పర్శ మనకు. ఆ వాయుదేవుడు ఏం చెప్తున్నాడు, ఏదైతే తస్మిగం స్వై కీర్మ్ వీర్యమితి, నీ యొక్క సామర్థ్యం ఏమిటి చెప్పు, అదే మంత్రంలాగనమాట, ప్రీవియస్ మంత్రంలాగా. త్వగింద్రియానికి అధిష్టాన దేవత అయిన నీ యొక్క సామర్థ్యాన్ని చెప్పమని అంటే, త్వయి తస్మిన్, నీ యందు ఏమిటి ఆ సామర్థ్యం, ఆ ప్రఖ్యాతి అని అడిగినప్పుడు, ఆదదీయ సర్వం అపి ఇదం, ఇవన్నీ కూడా, ఇదం అంటే ఈ యొక్క మొత్తం మన ముందు కనబడేదంతా కూడా నేను, ఇదం సర్వం ఆదదీయ, నేను పైకెత్తుతాను, నేను ఐ లిఫ్ట్ ఎవ్రీథింగ్ అన్నాడు, నేను వాడిని లేపేస్తాను అని అర్థం. ఏ వస్తువునైనా సరే లేపగలను, గాలి వస్తే అంతే కదండి, ఇళ్ళు ఇళ్ళే పడిపోతాయి కదా, అన్నీ ఎగురుతాయి గాలిలో, గాలి ద్వారా అని. ఇదం ఏమిటంటే పృథివ్యాం యత్, ఏదైతే ఈ పృథివీ మీద ఉన్నదో, ఈ అంతరిక్షంలో ఉన్నదో, ఇవన్నీ కూడా నేను కదిలించేస్తాను, అంత శక్తి ఉంది నాకు అన్నప్పుడు, ఇంకా యక్షుడు ఓహో అంత సామర్థ్యం ఉందా అని చెప్పి ఆ గడ్డిపోచ అక్కడే పెట్టుకున్నాడు, అగ్ని దహించలేదు కదా, ఆ గడ్డిపోచని ఆయన ముందు పెడతాడు. ఈ లోపల పెట్టిన తర్వాత ఆయన తన యొక్క శక్తిని అంతా కూడా కట్టుకుంటాడు, 1 వారం 15 రోజులు వెయిట్ చేయండి, అప్పుడు చూద్దాం వాయుదేవుడు వచ్చి ఏం చేస్తాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.